మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 24వ వచనాన్ని చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుడిని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకును మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాక్యదానంలో కొలడానికి ముందు గత వారం మీరు ప్రార్థన చేసినట్లుగానే ఈ తెలంగాణ ఎలక్ట్రికల్ సహవాసం యొక్క ఆత్మీయ కలయిక కాలవంచలో కొత్తగూడెం జిల్లాలో జరిగింది. చాలా గంభీరంగా జరిగింది. అక్కడ నేను ఒక సాక్ష్యం చెప్పగలను మీ పురుకొల్పు కొరకు, అవగాహన కొరకు. కర్నూలు అగ్రికల్చర్ సహవాసంలో అగ్రికల్చర్ ఆఫీసర్ నవీన, తను హౌస్ వైఫ్, తను ఎంప్లాయ్, అట్లాగే అగ్రికల్చర్ సహవాసాన్ని కట్టుకున్నారు. ఉద్యోగం చేసుకుంటూ అగ్రికల్చర్ సహవాసంలో కొనసాగడమే సరిపోతుంది, పిల్లల్ని చూసుకోవాలి కదా ముగ్గురు పిల్లలు. అయితే భర్త ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. తనకి ఆ భారం వచ్చింది, నాది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా నాకు భారం ఉంది కదా అని ఆ స్పృహతోటి ఈ కొత్తగూడెం ఎలక్ట్రికల్ సహవాసం ప్రారంభించిన తర్వాత తెలంగాణ ఎలక్ట్రికల్ స్త్రీల సహవాసం ప్రారంభం కావడానికి నేను బాధ్యత తీసుకుంటానన్న, కొంతకాలం అగ్రికల్చర్లో కలవను, వాళ్ళతోటి కలుస్తానని చెప్పి తను అంది. నేను చాలా సంతోషపడ్డాను. ఆల్రెడీ అగ్రికల్చర్ సహవాసం బాగుంది, చక్కగా జరిగించుకుంటున్నారు. వాళ్ళు భర్త ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు కాబట్టి తన బాధ్యత తీసుకుంది. అట్లాగా తను వచ్చి కలిసి ఆ మొత్తానికి ఆ సహవాసం కట్టడానికి బాధ్యత తీసుకుంది. మొన్న పాలవంచులో జరిగిన దాంట్లో కోఆర్డినేటర్గా రోజా తను బాధ్యత తీసుకుంది. ఎంత చక్కగా చేసిందో అన్ని విషయాలు. ఇంకా మా అందరికి ఏదైనా ఉందంటే రోజాని అడగండి, రోజాని అడగండి. అందరూ అమ్మాయిని అడగడం, నేను ఎట్లా చేయగలనన్నా అన్న మాట అనలేదు. అన్ని పనులు తను చేసుకుంది, చాలా చక్కగా ఆర్గనైజ్ చేయగలిగింది. మీరు ఎందులోనూ తక్కువ కాదు, అందులో అన్నిట్లోనూ పురుషులతో సమానమే. కాబట్టి స్త్రీల సహవాసాలు 55 స్త్రీల సహవాసాలు ప్రారంభ దినాల్లో విజయవాడ సహవాసంలో ఒక బ్రదర్ అలాగ అన్నాడు, సహవాసాల కౌంటు మనకిప్పటికి 60 రీచ్ అయ్యాము అన్నారు. 60 రీచ్ అయ్యామా అంటే మీరు స్త్రీల సహవాసాలను కూడా, స్త్రీల కాన్ఫరెన్స్ ను కూడా సహవాసాలుగా కడుతున్నారా అన్నాడు. అవును, వాళ్ళ సహవాసమే కదా, అక్కడ కోఆర్డినేటర్స్ ఉన్నారు, అక్కడ ప్రార్థన జరుగుతున్నాయి, ఎందులో తక్కువ, అన్నిట్లోనూ వాళ్ళు సమానమే కదా, పైగా సెపరేట్ టైం కాబట్టి వాళ్ళను సహవాసంగా లెక్క కడదాము అన్నాను. కారణం ఏంటంటే కొంచెం చిన్న చూపు. కానీ నేను చెప్పగలను యథార్థంగా, మీరు చీరలు కట్టుకుని పాటలు పాడకపోతే వాసు కోసం బోసిపోతుంది. అంత చక్కగా ఐక్యతతోటి పండగ వాతావరణంతో సిద్ధపాటు ప్రార్థనతోటి చాలా చక్కగా జరిగించుకుంటున్నారు. ప్రభుకే మహిమ. ఈ వారం మనం కాకినాడ వార్షిక కోసం కూడా సిద్ధపడతా ఉన్నాం. అక్కడ కూడా మంచి స్త్రీల సహవాస బృందం బలంగానే ఉంది, కానీ అక్కడ కూడా ఎక్కువ మంది పురుషులు రారు. వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. మనం చదువుకునే ఈ వాక్య భాగం, ఇది యోహాను సువార్త ధ్యానంలో భాగంగా రాత్రి కూడా కొన్ని విషయాలు ధ్యానం చేశాం. మళ్ళా ఈరోజు నేను స్టివర్డ్షిప్ మీద సిద్ధపడతా ఉన్నాను. సిద్ధపడతా ఉంటే వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ వచ్చింది. ఏంటా పోస్ట్ అంటే, ఈరోజు గ్రహం స్టెయిన్స్ ఆయన ఇద్దరు పిల్లలు ఒరిస్సాలో సజీవ దహనం చేయబడ్డ రోజు, ఈరోజు రేపు అంటే మిడ్ నైట్ జరిగింది కాబట్టి ఈ రోజు అని కొంతమంది అంటారు, గూగుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రేపు అని కొంతమంది చేస్తారు. ఆంధ్రా క్యాలెండర్లో వాళ్ళ త్యాగాలు వాళ్ళ బలిదానాలు మనం జ్ఞాపకం ఉండాలి, మదిలో ఉండాలి, కళ్ళ ముందు ఉండాలి. మనం వాళ్ళ విశ్వాసంతో మన విశ్వాసాన్ని పోల్చుకోవాలి, వాళ్ళ సేవా జీవితంతో మన సేవా జీవితాన్ని పోల్చుకొని ఆ గొప్ప సాక్షి సమూహంతో మనం కూడా పరిగెట్టాలన్న తాపత్రయంతో ఫిబ్రవరి మాసంలో హెడ్లో వాళ్ళ జీవితాలు మీకు చూపించడానికి ట్రై చేశాను. నేను ఆ పోస్టర్ చూసిన తర్వాత మళ్ళా ఈ వాక్యం మీద మాట్లాడకుండా కొన్ని తలంపులు మీతో పంచుకోకుండా నా వల్ల కాదు అన్న ఉద్దేశంతో మళ్ళా ఈ వాక్యాన్ని ఈ స్త్రీల సహవాసంలో మీకు జ్ఞాపకం చేయడానికి ఆశ కలిగి ఉన్నాను. ఇది ఫిబ్రవరిలో మనం వేసిన హెడ్, అందులో 1999 జనవరి 22 మిడ్నైట్ ఒరిస్సాలో బారిపద ప్రాంతంలో గ్రాహం స్టేన్స్ ఆయన ఇద్దరు పిల్లలను కారులో పడుకుంటుండగానే నిప్పు పెట్టి తగలబెట్టి వాళ్ళు చంపేశారు. చివరికి భార్య గ్లాడిస్, అట్లాగే కూతురు ఎస్తేర్, వాళ్ళిద్దరు ఆడవాళ్ళు మిగిలారు. ముగ్గురు మగవాళ్ళు చంపబడ్డారు. అది వాళ్ళ దీనగాథ. కానీ వాళ్ళ విశ్వాసం ఎదుట ఈవెన్ చాలా మంది అంటారు గ్లాడీస్ ఏడవలేదు, గదిలో ఏడ్చిందేమో కానీ అందరి ముందు గ్లాడీస్ గుండెలు పగిలేలాగా ఏడవలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట మాట్లాడలేదు. ఎస్తేరు కూడా చాలా ధైర్యంగా ఉంది అని చెప్తారు. ఎస్తేరు చెప్పిన స్టేట్మెంట్ నన్ను ఎంతో కదిలించింది. ఆ అమ్మాయి ఏమంటదంటే, యేసుక్రీస్తు ప్రభు కోసం ప్రాణం పెట్టే భాగ్యం మా నాన్నకు దక్కింది, నా ఇద్దరు తమ్ముళ్ళకి దక్కింది. ఆ అవకాశం నా తండ్రికి నా తమ్ముళ్ళకి ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను అని చెప్పి ఆ చిన్నపిల్ల చెప్పిందని చెప్పి అంటారు వాళ్ళ జీవితాల గురించిన మాటలు. ఈ పోస్టర్ చూసినప్పుడు ఆల్రెడీ మనం అదే ట్రాక్ లో పరిగెడుతున్నాం కాబట్టి, రాత్రి అదే విషయాలు ధ్యానం చేశాం కాబట్టి మరికొన్ని విషయాలు మీకేమైనా జ్ఞాపకం చేస్తే మనం ఎక్కడున్నామో, ఇంకెక్కడ దాకా వెళ్ళాలో, మన ముందు ఉన్న వాక్యం, మన చేతిలో ఉంచబడ్డ వాక్యం ఏం బోధిస్తుంది, మన ముందటి తరాల్లో జీవించిన ఆ సాక్షులు, ఆ మిషనరీలు, ఆ భక్తులు ఎట్లా జీవించారు, మనం అదే ట్రాక్ లో వెళ్తున్నామా, ఏమైనా డైవర్ట్ అయ్యామా అన్నది అర్థం కావడానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. మంచిది, దేవుని వాక్యంలో చదివిన మాట ఉంది కదా, యోహాను సువార్త 12:24 ఆయన మాట్లాడుతున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుని నీడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఒరిసాలో గ్రామ్ స్టైన్స్ ఆయన ఇద్దరు పిల్లలు చంపబడే వరకు ఒరిసా కొరకు ప్రపంచానికి తెలియదు, అలాగే భారతదేశపు క్రైస్తవ్యానికి కూడా ఒరిసా మీద అంత భారం కలగలేదు. సంఘ చరిత్రకారులు ఏమంటారంటే, గ్రహం స్టైన్స్ చంపబడ్డ తర్వాత ఒరిసాలో సేవ విస్తరించింది. చాలా దేశాలు ప్రార్థన చేశాయి, వాళ్ళు సోషల్ ప్రాజెక్టులు టేకప్ చేశారు. చాలా మంది అదే అడుగుజాడల్లో ఒరిసా ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చారు. అప్పుడు 0% గా ఉండే, 1% కంటే తక్కువగా ఉండే క్రైస్తవ్యం ఈరోజు సుమారు ఒరిసాలో 9% ఉంది అన్నది విశ్లేషకుల అంచనా. అంతగా ఒరిసాలో సేవ జరుగుతూ ఉంది. ప్రభు మనకు కూడా పాలు పంపులు ఇచ్చారు. ఒరిసాలో దుర్గాపూర్ అనే గ్రామంలో చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, డే కేర్ సెంటర్ అంటారు, డిసిసి అది చర్చ్ గ్రోత్ అసోసియేషన్ ఇండియా వాట్సన్ గారు వాళ్ళ టీం అక్కడ సేవ ప్రారంభించారు. వాట్సన్ గారు వాళ్ళ అత్త మామ సుమారు వాళ్ళ మామగారికి 75 సంవత్సరాల వయసే ఉంటుంది. వాళ్ళది చెన్నై, కానీ ఒరిస్సాలోనే ఉంటారు. వెళ్ళడానికి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. చాలా సార్లు వాళ్ళు ఒరిస్సా నుంచి చెన్నై వెళ్లేటప్పుడు విజయవాడ ప్రేయర్ హాల్కి వచ్చి ఆ రాత్రి మన దగ్గర రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్తారు. ముసలి పెద్ద వయసులో 75 సంవత్సరాల వయసులో వాళ్ళు ఒరిస్సాలో సేవ చేస్తున్నారు. అక్కడ ఒక గ్రామం ఉంది దుర్గాపూర్, అక్కడ ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. వీళ్ళు సంఘాన్ని కట్టారు. సంఘం కట్టి వాక్యం చెప్పడం మాత్రమే కాకుండా ఆరాధన రోజు జరుగుతుంది. ఆరాధన అయిపోయిన తర్వాత ట్యూషన్ జరుగుతుంది. స్కూల్ ట్యూషన్ దాని ఏమంటారు, డే కేర్ సెంటర్ అంటారు. డే కేర్ సెంటర్కి ఎందుకు పిల్లలు వస్తారంటే భోజనం పెడతారు కాబట్టి. సరే మీరు పంపించండి, మేము భోజనం పెడతామని చెప్పి వాక్యం నేర్పిస్తారు, ఎడ్యుకేషన్ కూడా నేర్పిస్తారు. దాన్ని మనం 1 ఇయర్ బ్యాక్ మనకు అప్పుకిచ్చారు. ఆ 1 ఇయర్ నుంచి మనం ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసాం. చాలా లిటిల్ అమౌంట్, జస్ట్ 10,000 పంపించండి మాకు చాలు, 30 మంది పిల్లలు ఉన్నారు. 30 మంది పిల్లలకి మేము దాన్ని ఏమంటారు, శనగలు, కోడిగుడ్డు అట్లాంటి కొన్ని ఐటమ్స్ ఇస్తాము తినడానికి. వాళ్ళు తినడానికి వస్తారు, వాక్యం వింటారు, ట్యూషన్ చదువుకుంటారు. రేపు భవిష్యత్తులో ఈ పిల్లలందరూ కూడా యవనస్తులయ్యే సమయానికి రక్షించబడతారు, ఉద్యోగస్తులు అవుతారు. ఉద్యోగస్తులయ్యి రక్షించబడ్డ వాళ్ళు ఈ ప్రాంతాన్ని మర్చిపోకుండా ఈ ప్రాంతానికి ఏదైనా చేయడానికి వాళ్ళు ప్రాకులాడతారు. అట్లాగా కొంతకాలానికి ట్రాన్స్ఫర్మేషన్ ఈ దుర్గాపూర్లో చూడగలుగుతామన్నది వాళ్ళు మనకు పెట్టిన ప్రపోజల్. అందులో మా కొనసాగుతా ఉన్నాం. అలాగే ఒరిస్సాలో జరుగుతున్న ప్రాజెక్టులో మనం షేర్ తీసుకున్నాం. ఒరిస్సాలో పనిచేస్తున్న మిషనరీలకి గతంలో సపోర్ట్ చేసాము. ఇంకా ఒరిస్సా కొరకు ప్రార్థన చేయాలి. ఈ పరిస్థితిని బట్టి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. రైట్, కాబట్టి చదువుబడ్డ వాక్య భాగం మనతో ఏం మాట్లాడుతుందంటే, ఏసయ్య మాట్లాడుతూ ఉన్నారు 23-24, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే ఒంటరిగానే ఉంటుంది, చావకపోతే ఒంటిగానే ఉంటుంది, అది చస్తే విస్తారంగా ఫలిస్తుంది. తెలంగాణ క్యాలెండర్లో నార్త్ అమెరికా అవుకా జాతి ప్రజల మధ్య సేవ చేయడానికి వెళ్లిన జిమ్ ఎలియట్ వాళ్ళ టీమ్ది ఆ థీమ్ వేసాం. నేను ఆ మిషనరీల ఆ త్యాగాలతోటి ఆ భారంతో నింపబడి ఈ సేవ ప్రారంభమైంది కాబట్టి మనం చిన్నపిల్లల స్కూల్లో కూడా మిషనరీ స్టోరీస్ నేర్పిస్తున్నారు. మీకు తెలుసు, అయినా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని చెప్పి సుమారు 220 పైగా జీవితాలు ఈ సంవత్సరం క్యాలెండర్లో పొందుపరిచాం. వాళ్ళకి వీళ్ళకి పంచిపెట్టి కాంట్రాక్ట్ తీసుకున్నది ఒక పక్కనైతే, జస్ట్ మీకు అక్కడ ఇంగ్లీష్లో కూడా పేర్లు ఇచ్చాం సెర్చ్ చేయడం ఈజీగా ఉంటుందని. సెర్చ్ చేయండి యూట్యూబ్లో, గూగుల్లో, చాలా డేటా ఉంది. ఏ జీవితం కూడా మనల్ని ప్రశ్నించకుండా ఉండదు, అన్ని జీవితాలు ప్రశ్నిస్తాయి. నేను నా ప్రభువును ఎలా ప్రేమించాను, నా ప్రభువు కోసం ఇన్ని కోల్పోయాను, నా ప్రభువు కోసం చచ్చిపోయాను కూడా, నా ప్రభుతో ఉండడానికి సంతోషంగా వెళ్ళిపోయాను, నువ్వెట్లాగున్నావు అని ఆ జీవితాలు మనల్ని ప్రశ్నిస్తాయి. ఆశీర్వాదకరంగా దేవుడు ఈ సంవత్సరం క్యాలెండర్ని మనకిచ్చారు. ప్రభువుని ఎంతైనా స్తుతించాలి. సరే, వాక్యం ఏమంటుందంటే, వేరే రూట్ లేదు, ఒకే ఒక్క ప్రిన్సిపల్, వేరే ప్రిన్సిపల్ లేదు. ఏంటి ఆ ప్రిన్సిపల్ అంటే, ఫలించాలంటే చనిపోవాలి, చనిపోకపోతే ఒంటరిగానే ఉంటుంది, చనిపోతేనే ఫలిస్తుంది. ఎవరు? గోధుమ గింజ. మనం ఎరగనవారం కాము కదా. మావు టెంక నేలలో పాతి పెడితే పైన అదంతా కుళ్ళిపోతుంది, పాడైపోతుంది, కానీ లోపల నుంచి జీవం బయటకు వస్తుంది. ఒక చిన్న అంకురం, చిన్న మొలక, చిన్న మొక్క, అది కాస్త చెట్టు, మహావృక్షం. ఎంత ఎక్కువ పూత పూస్తుందో, ఎన్ని కాయలు కాస్తుందో, ఎంతగా ఫలిస్తుందో, చిన్న టెంక, చిన్న కాయ ఎన్ని విస్తారమైన ఫలాన్ని ఇస్తుందో మనం ఈ కల్టివేషన్లో, అగ్రికల్చర్లో, వ్యవసాయంలో చూడగలుగుతాం. యేసయ్య దాన్ని లోకంలో పెట్టి దాన్ని నీకు నాకు పాఠంగా చూపిస్తూ, నువ్వు ఒంటరిగా ఉండాలనుకుంటున్నావా? అయితే చావద్దు, చావద్దు, ఒంటరిగానే ఉంటావు. లేదయ్యా, నన్ను బాగా బ్లెస్ చెయ్యి, నేను బాగా దీవించబడాలి అనే ఆశ నీకుందా? ఒకే ఒక్క మార్గం, చావడానికి సిద్ధపడు, చావడానికి సిద్ధపడు. గోధుమ గింజ ఒంటిగా ఉంటే, చావకుండా ఉంటే ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది, విస్తారంగా ఫలిస్తుంది. ఒక ఆయన ఇలాగన్నాడు, ఒక ఆయన ఇలాగన్నాడు. రెండు ధాన్యం గింజలు మాట్లాడుకుంటున్నాయట, రెండు ధాన్యం గింజలు మాట్లాడుకుంటున్నాయట. ఒక ధాన్యం గింజ ఏమందంటే, చూసావా నన్ను తీసుకుని వెళ్ళి షోకేసులో పెట్టారు, షోకేసులో పెట్టారు. నేను వీళ్ళ ధాన్యం వ్యాపారం చేస్తున్నామని చెప్పడానికి గాజు పెట్టిలో పెట్టారు. గాజు పెట్టిలో పెడితే మట్టి అంటదిగా, చాలా బాగుంటుంది, మట్టి అంటది కదా, చాలా బాగుంటుంది. మిగతా అవన్నిటిని ఏమనుకుంటుందంటే, ఇవన్నీ మట్టిలో పోయి పడతాయి, మట్టిలో పోయి పడతాయి. కొన్నింటిని ఏమో పక్షులు తినేస్తాయి, కొన్ని రాళ్ళ కింద పెడతాయి, లేకపోతే త్రోవ పక్కన పెడతాయి, తెలియదు ఎలా ఉంటాయి తెలియదు. కానీ నేను మాత్రం ఐఎమ్ సో సేఫ్. ఎక్కడున్నాను? షోకేస్లో ఉన్నా, గాజు పెట్టిలో ఉన్నా. నేను మట్టిలో పడాల్సిన పని లేదు, చక్కగా ఉంటాను. అది దాని భావన, అది దాని భావన. చాలాసార్లు ఏమవుతుందంటే, ధాన్యాన్ని మనం మట్టిలో వేయకుండా ఇలాగే షోకేసులో పెట్టి పక్కన పెడితే తెలియని పురుగు పుడుతుంది, తెలియని పురుగు పుడుతుంది, చిన్న ముక్కు పురుగు పుడుతుంది. చివరికి మనకి ఆ ధాన్యం పైన ఉన్న పొట్టు తప్ప గింజ ఏముండదు, తినేస్తుంది, తినేస్తుంది. అర్థం ఏంటంటే, దేవుడు పెట్టిన న్యాచురల్ ప్రిన్సిపల్, న్యాచురల్ ప్రిన్సిపల్ ఏంటంటే, అది చస్తే పిల్లల్ని పెడుతుంది, అది చస్తే పిల్లల్ని పెడుతుంది. ఆశతో మట్టిలోకి వెళ్ళాలి, ఆశతో నేలలోకి వెళ్ళాలి, నేలలోకి వెళ్ళడానికి ఆశ పడాలి. ఒళ్ళు దాచుకోకూడదు, షోకేసులో ఉండాలనుకోకూడదు, షోకేసులో ఉండాలనుకోకూడదు. అది ఆశతో మట్టిలోకి వెళ్తే, అది చస్తే అదొక తల్లి అవుతుంది, దాని నుంచి అనేకమైన విస్తారమైన ఫలాలు వస్తాయి. ఫలవంతమైన జీవితం, ఫలాలు లేకుండా గుడ్డు జీవితంలాగా, అట్లాగే బొమ్మ కింద అట్టబెట్టులోనూ లేకపోతే ఈ గాజు బాక్స్లో కూర్చొని అలా చచ్చిపోతావా? లేకపోతే ఫలించాలి, నా జీవితం పనికి రావాలని చెప్పి నేలలో పాతి పెట్టబడడానికి, ఇన్వెస్ట్ చేయబడడానికి ఇష్టపడతావా అన్నది మన ముందున్న ప్రశ్న. ఒక సేవకుడు ఇలాగన్నాడు, ఎవరికి పనికి రాకుండా ఒళ్ళు దాచుకొని అట్లాగే పక్కన కూర్చుంటే ఏం పని లేకుండా ఉన్న వెపన్ ఏమవుతుందంటే, తుప్పు తినేస్తుంది, తుప్పు తినేస్తుంది, తుప్పు పడుతుంది. ఏం పని చేయకపోతే ఇనప ఆయుధాలన్నీ తుప్పట్టిపోతాయి. అలా కాకుండా అది కిచెన్లో వాడబడుతుందా, ఎక్కడైనా వాడబడతా ఉంటే రోజు కత్తితో పనిచేస్తూ ఉంటారు, వెపంతో పనిచేస్తూ ఉంటారు, ఆ పనిముడితో పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు దాన్ని రాపిడే, ప్రతిరోజు దానికి రాపిడే. అది ఎలా ఉంటుందంటే, అది ఏదో ఒకరోజు ఇరిగిపోద్ది, కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎంతో పనికొచ్చిన ఆయుధంలా ఉంటుంది. ఇలా అంటాడు, నువ్వు ఎవరికి పనికి రాకుండా ఒళ్ళు దాచుకొని తుప్పెట్టిపోతావా, వాడబడి ఉపయోగపడి అరిగిపోతావా? పనికి రాకుండా తుప్పెట్టి పక్క తుప్పట్టుకొని పోయి నాశనం అయిపోవడం కంటే అరిగిపోయి విరిగిపోతే సార్థకత. జీవితానికి ఒక అర్థం. ఇలా అందాం, యేసుక్రీస్తు ప్రభు జీవితం కదా ఈ వాక్యం. ఆయన లోకానికి వచ్చినప్పుడు మనలాగే, జస్ట్ యాజ్ గా మనలాగే దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు కదా, అచ్చంగా అబ్రహాం సంతాన స్వభావం ధరించుకున్నాడు కదా. వాక్యం ఏమంటుందంటే ఆయన ఎంత మాత్రం దేవదూత స్వభావాన్ని ధరించుకోలేదు గాని అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. అంటే మళ్ళాగే రక్త మాంసాలతో పాలువాడయ్యాడు. ఫిబ్రిపత్రిక 2:16 ఏలయనగా ఆయన ఎంతమాత్రం దేవదూతల స్వభావం ధరించుకోనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. కావున అచ్చంగా మల్లాగా అయిపోయాడు. కింద 17, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనిక్రమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తం అన్ని విషయాల్లో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చాను. అన్ని విషయాల్లో మనం వంటి వాడే. కొంచెం ఇలా అంటాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభు చిన్నప్పుడు చక్కగా ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ ఏ బాధ లేకుండా అమ్మా నాన్న దగ్గర హ్యాపీగా ఆడుకునే వయసు కదా, అట్లాగా బాల్యాన్ని గడిపి ఒక 5 సంవత్సరాల వయసు రాగానే బుద్ధిగా అమ్మా నాన్న చెప్పినట్టుగా మాట విని చక్కగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని మంచి గ్రాడ్యుయేటో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంపాదించుకొని గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఒక మంచి బాగా డబ్బులు వచ్చే ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉద్యోగం రాగానే చక్కగా సూటు ఈడి జోడు ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక 4 పిల్లలు కానీ ఆ 4 కూడా సేమ్ మళ్ళీ ప్రాసెస్, వాళ్ళని బాగా చూసుకుంటూ వాళ్ళు బాగా చదివించుకుంటూ వాళ్ళకి పెళ్లి చేస్తూ వాళ్ళకి పిల్లలు కంటే మనవళ్ళతోటి మనవరాలతోటి అమ్ముద్దు మురుపు తీర్చుకుంటూ అట్లా జీవించాడా? అదే బైబిల్ మనం చెప్పేది. అలా చెప్పదు. ఏసి ఎలా జీవించాడంటే అవన్నీ వద్దు అనుకున్నాడు. నాది, నాకు కావాలి అన్నది ఏది లేదు ఆయనలో. ఇదే యోహాను సువార్తలో రాయబడ్డ వాక్యం ఏమంటుందంటే ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అర్థం కావడానికి, ఆయన ప్రయారిటీస్ ఎట్లా ఉన్నాయో అర్థం కావడానికి 2 మాటలు చదవాలి. యోహాను సువార్త 5:30 5:30 చదవాలి. 5:30 నా అంతట నేనే ఏమీ చేయలేను. ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకు చేయలేను, నా వల్ల కాదు. ఎలా కనిపిస్తా అలా ఉండను, నా వల్ల కాదు. నా అంతట నేనే ఏమీ చేయలేను. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాడిని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను. నాకు నచ్చినట్టుగా ఏమీ చేయను, ఆయన చెప్పినట్లుగా చేస్తాను. ఏం చెప్పాడు అదే చేస్తాను, నాకు ఏమి నచ్చిందో అది నేను చేయను. నాంతటి నేనే ఏమీ చేయలేను అన్నాడు ఆయన. 6:38 యోహాన్ సువార్త 6:38 నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకు నుంచి దిగి వచ్చి తిని నా అమ్మాయి ఒక్క మాటగానండి, ఆత్మీయ జీవితానికి అతిపెద్ద శత్రువు ఎవరంటే స్వయం నా. ఎంత పుడిగ్గా సాగతీసి మాట్లాడతామో, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు, నా వాకలి, నా డబ్బు నాదే, అంతా నాదే, అంతా నాదే. నా జుట్టు ఎంత పొడుగుందో, ఎంత ఒత్తుగా ఉందో, ఎంత నల్లగా ఉందో. అవునవును, ఆయన అన్నాడు, ఆయన అన్నాడు, నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్క పెట్టాను, నువ్వు చెప్తావని అడిగాడు. ఆయన అంటాడు, ఒక వెంట్రుకను తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు, పైగా నా జుట్టు అంటావు. ప్రభునంద ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుకున్న ఆయన మనకు చూపించిన మాదిరి ఏంటంటే, నా లేదిక, నా అన్నది లేదిక, నాది అని చెప్పడానికి ఏముంది, నాది అని చెప్పడానికి ఏముంది, అంత ఆయందే, అంత ఆయందే. స్టివర్షిప్ లో మనం ఆ సత్యాన్ని చాలా బాగా స్టడీ చేస్తూ వెళ్తున్నాం. ఇక్కడ కూడా అది చాలా మూలం అండి, చాలా కీలకం. నేను ఎందుకు ఆ స్టివర్షిప్ మీద అంత ఎక్కువగా మాట్లాడుతున్నానంటే, అది అర్థమైతే జీవితం మారుతుంది. మనం ఓనర్స్మా టెనెంట్స్మా, మనం మాస్టర్స్మా సర్వెంట్స్మా, మనమే అంతా చేసుకుంటున్నావా లేకపోతే ఆయన చేసిన దాన్ని మనం అరువు తెచ్చుకున్నావా? అది అర్థమైతే ఇక నేను ఓనరమ్మని, నేను గొప్ప అన్న ఆ ఫీలింగ్ ఎక్కడ రాదు, ఎక్కడ రాదు, రాకూడదు, రాకూడదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బోధల్లో మనం ఏం చూస్తున్నామంటే, ఒకే ఒక జీవితం. సిటీ స్టడ్ అదే అంటాడు, ఒకే ఒక్క జీవితం. బాబు నువ్వు ఏం చేసినా చేయకపోయినా ఒక్క జీవితం చాలా త్వరగా అయిపోతుంది. ఏం చేయకుండా అట్లా మడికట్టుకుని కూర్చుంటే 2025 అయిపోతుంది, 2026 లోకి వచ్చేస్తావు, 2027 లోకి వచ్చేస్తావు, 2030 లో కూడా వచ్చేస్తావు. ఏం చేయాల్సిన అవసరం, జస్ట్ కూర్చుంటే చాలు, వెళ్ళిపోతుంది టైం అంతా. కానీ అర్థం ఏంటంటే, అర్థం ఏంటంటే, ఇంకొక జీవితం లేదు, ఇంకొక ఛాన్స్ లేదు. నేనేంటో, నేను దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నానో, నేను ఎంత ప్రేమ కలిగిన మనిషినో, నేను దేవుడు ప్రేమించిన లోకం కొరకు, దేవుడు ప్రాణం పెట్టిన లోకం కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నానో, ఎంత పరిచర్ చేస్తున్నానో ప్రూవ్ చేసుకోవడానికి మరొక జీవితం ఇవ్వకూడదు. ఓన్లీ వన్ లైఫ్, ఓన్లీ వన్ లైఫ్. ఆ ఒక్కదాన్ని లోకం అంతా ఏం చేస్తుందంటే, నా ఆ స్వయం కోసం వాడుతున్నారు. నేను బాగుండాలి, బాగా సంపాదించాలి. మనిషికి ఇద్దరు దేవుళ్ళు, మనిషికి ఇద్దరు దేవుళ్ళు. ఇక ఈ ఇద్దరు దేవుళ్ళ దగ్గర మతాలతో పని లేదు. హిందువులకి ఇవ్వాలే, ముస్లింస్కి ఇవ్వాలే, క్రైస్తవులకి ఇవ్వాలే, ఏ మత విశ్వాసంలో ఉన్నా సరే కామన్ ఆ ఇద్దరు దేవుళ్ళు. ఎవరు బాబు ఆ ఇద్దరు దేవుళ్ళు అంటే, ఒకరు డబ్బు, ఒకరు డబ్బు, రెండు కడుపు. బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది, ఒకరు డబ్బు అట, రెండు కడుపు అట. ఇద్దరిలో మళ్ళ కడిపే చాలా ప్రాముఖ్యమైన కడిపే. ఏది చేసినా కోటి విద్యలు కూటు కొరకే, జానుడు పొట్ట కొరకే, జానుడు పొట్ట కొరకే. ప్రభునంద ప్రియులరా, అర్థం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలను మాట్లాడతాడు. 19వ వచనం, నాశనమే వారంతం, వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు. కడుపే దేవుడిగా జీవిస్తున్న ప్రజలందరి ముగింపు నాశనం, నరకం. నాశనమే వారంతం. వారు ఏం చేస్తారట? 19వ వచనం చివరి మాట, 19వ వచనం 2వ మాట, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. చూసావా ఎంత పెద్దలు కట్టుకున్నావు, కొత్త కారు కొనుక్కున్నావు. ఇంపోర్టెడ్ ఐటమ్స్ అన్ని, మా ఇంట్లో ఫర్నిచర్ అంతా ఇంపోర్టెడ్ ఐటమ్స్. ఎంత బాగా మాట్లాడుకుంటాము, సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. కూతురు ఎక్కడ చదువుతుందో, కొడుకు ఎక్కడ చదువుతున్నాడో, భర్త ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత సంపాదించుకుంటున్నావు, వాటి యందు సంతోష అతిశయపడతా ఉంటారు. భూ సంబంధమైన వాటి యందే మనసుంచుతారు. భూ సంబంధులు, శరీర సంబంధులు, వారి దేవుడు కడుపు, వాళ్ళు బ్రతికేది కడుపు కోసం, వాళ్ళు ఏం పని చేసినా పట్టెడన్నం కోసమే, భుక్తి కోసమే, ఉదయం లేవటం, వండుకు తినటం, మధ్యాహ్నం వండుకు తినడం, సాయంత్రం వండుకు తినడం, మళ్ళా అరిగేదాకా పడుకోవడం, మళ్ళా లేవడం, మళ్ళా వండుకు తినడం, మళ్ళా అరిగేదాకా ఎగరడం, మళ్ళా వండుకు తినడం, అంతే జీవితం. కడుపు దేవుణ్ణి శాంతింపజేస్తే చాలు, అస్సలకి ఆకలి బాధ, ఆకలి బాధ అదేం ఉండకూడదు. కడుపుని చాలా బాగా చూసుకోవాలి. ఇంత సంపాదించి తినడం కోసం కాకపోతే ఇంక దేనికి బ్రదరు అంటాడు. అవును అవును, ఎంత సంపాదించి తినడం కోసం కాదు ఇంక దేనికోసం. ఎంత బతికి బతికి మంచి అన్నం తినకపోతే ఎట్లాగా, మంచి భోజనం చేయకపోతే ఎట్లాగా. అవును, మంచి బట్ట, మంచి ఇల్లు, మంచి తిండి, మంచి కారు, మంచి స్టేటస్. అవును, కడిపే దేవుడు, వారికి వారే దేవుడు. స్వయం 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 యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు అర్థం కావాలి. లూకాసు వార్త 16:13 లూకాసు వార్త 16:13 ఏ సేవకుడు ఇద్దరు యజమానులు సేవింపలేడు? వాడు ఒకను ద్వేషించి ఒకను ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించి ఒకను తృణీకరించును, మీరు దేవుని సిరిని సేవింపలేరు. సిరి సంపదలు దేవుడు, లక్ష్మీదేవి. ఒక్క రూపాయి నోటి కిందడిపోతే తీసుకుని జేబులో పెట్టుకోవడం కాదు, రెండు చేతులతో జాగ్రత్తగా తీసుకొని కళ్ళకద్దుకొని ముద్దు పెట్టుకొని జేబులో పెట్టుకోవాలి. డబ్బుని కాలుతో తంతారా? తప్పు లక్ష్మీదేవి, కాలుతో తనకూడదు, కాలుతో తనకూడదు. బతికేదే దానికోసం, పనిచేసేదే దానికోసం, దాచుకునేదే దాన్ని, సంపాదించేదే దాన్ని. ప్రభునందు ప్రిలారా, ఏం చేసినా నీ కోసం చేయి, ఏం చేసినా నీ సుఖాల కోసం చేయి, ఏం చేసినా నువ్వు బాగుండాలి. లేకపోతే ఇంకా కొంచెం న్యూట్రల్ గా ఉంటది స్టేట్మెంట్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి నేను బాగుండాలంటే స్వార్థపరుని అనుకుంటారు కదా, అందరూ బాగుండాలి, నేను ఉండాలి. అమ్మా నువ్వు చదువుతున్న బైబిల్ ఏమంటుందంటే, నువ్వు బాగుండాలి, ఒళ్ళు దాచుకోవాలి, టయానికి తినాలి, మంచి బట్ట కట్టుకోవాలి, 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలి, ముందు చూపుతో ఉండాలి, దీపముండగా నీళ్ళు చక్క పెట్టుకోవాలి, ఏ వయసులో ఆ సరదాలు తీర్చుకోవాలి. అబ్బే, నీ బైబిల్ అలా చెప్పట్లా, నీ ప్రభు అలా చెప్పట్లా, అలా జీవించలేదు పోరా. ఏమంటాడైనా మూలవాక్యం యోహాను సువార్త 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావుకున్న ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అర్థం కాలేదు కదా. 25 అర్థమయ్యేలా చెబుతున్నాడు. గోధుమ గింజ అంటే నువ్వు అన్నాడు. నువ్వు అట్లాగే నీ జీవితాన్ని ఇన్వెస్ట్ చేయకపోతే, పెట్టుబడిగా పెట్టకపోతే, నువ్వే నీ జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే, రెండో జీవితం లేదు, నిత్య జీవితం లేదు, పరలోకం లేదు, దేవునితో సహవాసం లేదు. అదే అంటాడు 25 తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోలేదు, వాక్యాన్ని అర్థం చేసుకోలేదు, నీకు పర్పస్ అర్థం కాలేదు, యేసుక్రీస్తు ప్రభు అడుగుజాలు అర్థం కాలేదు, యేసుక్రీస్తు ప్రభు బోధ అర్థం కాలేదు, సిలువ నీకు అర్థం కాలేదు, ఆ త్యాగం నీకు అర్థం కాలేదు. ఒక ఆయన హైందవ మతం మాది ఇలాగ అంటాడు, 3 మేకులు పీక్కు లేనోడు ఆయన ఎట్లా దేవుడయ్యాడండి. అవును, ఎన్ని మాటలు ఎన్ని మాటలు. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు. చావటం అంటే స్వయానికి చచ్చిపోవటం, అహానికి చచ్చిపోవటం, సుఖాలకు చచ్చిపోవటం, స్వార్థానికి చచ్చిపోవటం, నేను అన్న ఆ భావజాలం చచ్చిపోవటం. నేను అన్నది చావాలి, సమూలంగా చావాలి, పాతరేయాలి, సమాధి చేయాలి, సహజంగా మనలో ఉంటది ఆ స్వభావం, లేనిపోని పౌరుషం, పనికి మాలిన పౌరుషం, ఊరకని ఏమి లేకపోయినా ఏదో అనేసుకుంటున్నారు, వాళ్ళు నా కోసం మాట్లాడేసుకుంటున్నారు, వాళ్ళు మంచివారు కాదు, వీళ్ళు మంచివారు కాదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వీళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, నాకేం తక్కువ ఉందా, నాకేమైనా తక్కువ ఉందా, మా ఆయన ఫలానా, మేమెంత ఉన్న వాళ్ళం. స్వయం స్వయం వాక్యం అంటుంది ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించాడు. ఎస్ఎఫ్జే క్యాలెండర్ పరిచయం కొరకు నేను ఈ మాట చెప్తానండి. ఎట్లాగున్నారంటే పోలీస్ ఆఫీసర్లు హాస్పిటల్కి వెళ్ళి ఆ మెడికల్ స్టాఫ్ ముందు నిలబడి నర్సులతో ఫోటోలు దిగుతున్నారు. పోలీస్ స్టేషన్కి వస్తే నర్సులు కాదు, ఆ ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా పోలీస్ స్టేషన్లో ఎస్ఐని కానీ సీఏని కలవడానికి కానీ వల్ల కాదు. అసలు పోలీస్ స్టేషన్కి రావడానికి కలవడానికి వీలే కాదు. చాలాసార్లు ఎస్ఎఫ్జే పరిచయంలో ఏంటండి మీ పోలీసులు మొన్న ఈ కొత్తగూడెలో వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు ఫీడ్బ్యాక్ మాట్లాడుతున్నప్పుడు, పోలీసులు మాకు సమోసాలు పంచిపెట్టారండి, పోలీసులు మాకు వాటర్ బాటిల్ ఇచ్చారండి, ఇది ఎలక్ట్రికల్ వాళ్ళు ఆత్మీయ కలయికలో పోలీసులు పరిచయం చేశారండి. అబ్బా ఎంత ఐక్యత ఉందో అక్కడ, గొప్ప చిన్న, పెద్ద అధికారి చిన్న అధికారి, ఏమీ తేడాలు లేవు. అవును చస్తే అలాగే ఉంటది. ఆ స్వయం చేస్తే నిజంగా పరిమళ వాసన యేసుక్రీస్తు ప్రభు కనబడతాడు, యేసుక్రీస్తు ప్రభు కనబడతాడు. ఆయన అంటున్నాడు ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఇంకా మీకు బాగా అర్థం కావడానికి ఈ మాట ఇలాగా అంటాను. బైబిల్ ఏమంటుందంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించు, దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించు. అరా కొర 10% 20% అబ్బే ఒప్పుకోడు, కాంప్రమైజ్ అవడాయన. పూర్ణ హృదయంతో ప్రేమించు. మత్తయి సువార్త 22వ అధ్యాయం ఇక్కడ చేయి పెట్టండి, మళ్ళా వద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగినందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇంకేముంది, మిగిలింది ఇంకేం లేదు. హృదయం ఆయనకిచ్చే, మనసు ఆయనకిచ్చే, శక్తి ఆయనకిచ్చే, ఆత్మ ఆయనకిచ్చే, నీకంటే ఇంకేం పెట్టుకోకు. ఎంత ఏమంటో 100% ఇచ్చే. మరి భర్తకు కూడా వద్దు, దేవుడి దగ్గర పోల్చుకుంటే భర్తను ప్రేమిస్తున్నట్టు, దేవుణ్ణి ప్రేమించే విషయంతో పోల్చుకుంటే అసలుకి మిగతా వేవి లెక్కలో రానే రాకూడదు. ఇచ్చే పిల్లలకి అందరికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించు. పూర్ణ హృదయం అంతా ఆయనకి ఇచ్చే అంటున్నాడు. ఆయనకి ఇవ్వడానికి నీకేంటి బాధ అంటాడు పైగా గట్టిగా మాట్లాడితే. 2వ మాట 39, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవలన నన్ను 2వ ఆజ్ఞ దాని వంటిదే. 2, పొరుగును ప్రేమించు. ఎలాగా? నిన్ను వలే ప్రేమించు, నీతో సమానంగా ప్రేమించు. నీ దగ్గర నిన్ను ప్రేమించుకునే విషయానికి వచ్చేసరికి ఇక ఎంత ఏ కండిషన్స్ లేకుండా ప్రేమిస్తావు కదా, అట్లా ప్రేమించు. మనిషిని ప్రేమించు, దేవుని ప్రేమించు. ఇక్కడ ఒక ఆయన లాగా అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అని ఆజ్ఞ ఉంది కాబట్టి ముందు నిన్ను ప్రేమించుకో, పొరుగు వాడిని ప్రేమించు. తప్పు బైబిల్ అలా చెప్పట్లే. నిన్ను ప్రేమించు అని చెప్పట్లా, నిన్ను వద్దన్నా ప్రేమించుకుంటున్నావు, అలాగే నువ్వు ప్రేమించాల్సి నిన్ను కాదు పొరుగును ప్రేమించాలి. మరి నన్నేం చేయమంటావు అయ్యా అంటే మనం చదివిన వాక్య భాగంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో ఏమన్నాడైనా ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుంటాడు. నిన్ను ద్వేషించుకో, రాసుకోండి. హాల్లోను, బెడ్రూమ్లోను, కిచెన్ రూమ్లోను, లేకపోతే పైన ఇంటికి ఎంటర్ అవుతున్నప్పుడు మెయిన్ గుమ్మానికి పైన రాసుకోండి, లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నైబర్, హేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు అసహించుకో, నిన్ను నువ్వు ద్వేషించుకో, నిన్ను నువ్వు తృణీకరించుకో. అవునండి, బైబిల్ అలాగే చెప్పింది, బైబిల్ అలాగే చెప్పింది. నీకు కావలసినవన్నీ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టడానికి ఆయన ఏమి సర్వెంట్ కాదు, నువ్వేమి లార్డ్ కాదు. దేవా అది చేయి, దేవా ఇది చేయి, అది కావాలి, ఇది కావాలి. పంటి నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పి వస్తుంది, కాళ్ళు నొక్కు, మనం ఆయన కాళ్ళు నక్కాలి, మనం ఆయన పాద సేవ చేయాలి, మనం ఆయన కాడ మొయ్యాలి, మనం ఆయనకు రుణపడిపోయాం, మనం ఆయన ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయనకు చేయాలి. ప్రభు నువ్వు కూర్చో నేను చేస్తాను, ప్రభు నువ్వు కూర్చో నేను చేస్తాను, నువ్వు కూర్చో నేను చేస్తాను, ఏం కావాలి చెప్పు, సువార్త ప్రకటన చేస్తాను నువ్వు కూర్చో, ఆత్మలక్ష్యం చేస్తాను నువ్వు కూర్చో, ఏం చేయమంటావు చెప్పు నేను చేస్తాను, నీకు రుణపడిపోయాను, బాకీ పడిపోయాను, నీ రుణం తీర్చుకుంటాను, నువ్వు కూర్చొని నేను చేస్తాను అని చెప్పాలి. అబ్బే నేను కూర్చున్నాను, అన్ని నా కాళ్ళ దగ్గర తీసుకురా. మా ఆయన అలాగే ఉంటాడు, వాడు తాగుబోతాడు, వాడు మారడు, నువ్వే అయినా కాపాడాను. నా కొడుకులు అలాగే ఉంటారు, వాళ్ళు మారరు, వాళ్ళు అంతే అంత మా తాత బుద్ధులు, వాళ్ళు మారరు, అయినా నువ్వు కాపాడాలి. నా కూతురు అలాగే ఉంటుంది, అయినా నువ్వు మంచి సంబంధం తీసుకురావాలి. సిగ్గు ఉండాలి ప్రార్థన చేయడానికి. ఆయన ప్రభు, మనం ఆయన దాసులు, ఆయన బిడ్డలు, ఆయన కనపరచాలి. ఎంత కనపరచాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో, అంతగా ఆయన సేవ చేయాలి. గ్లాడీస్ అయితే భర్తనిచ్చేసింది, పిల్లల్నిచ్చేసింది, సర్వస్వాన్ని కోల్పోయారు. తల్లెత్తి ఒక మాట మాట్లాడాలా, నా భర్త, నా భర్త అన్నానికి ఏమక్కుంది నీకు, నా భర్త అన్నానికి ఏమక్కుంది. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ప్రభు మాట్లాడుతున్న మాటలవే, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుంటాడు. నువ్వు నమ్మిన యేసుక్రీస్తు ప్రభు, నువ్వు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడాయన, ఏం చేశాడాయన, ఎలా జీవించాడాయన, ఏ మాదిరి చూపించాడాయన. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుషు కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు. మనమందరం భూమి మీదకి సేవలు చేయించుకోవడానికి రాలేదు, మనుషులతో సేవ చేయించుకోవడానికి రాలేదు, దేవుడితో సేవ చేయించుకోవడానికి కూడా రాలేదు. మనుషులుగా వచ్చిన మనం ఎవరం కూడా పరిచారం చేయించుకోకూడదు. మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకు, తీసుకోవడానికి, అది ఇవ్వడానికి, అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం ఇచ్చుటకు. డబ్బులు ఇచ్చేస్తాం చాలా ఈజీ, మాట సాయం చాలా ఈజీ. బైబిల్ అంటుంది ప్రాణం ఇవ్వాలి అంటే టైం ఇవ్వాలి అంటే టాలెంట్స్ ఇవ్వాలి అంటే రియల్గా మాట్లాడితే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడాలి, ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడాలి. యేసుక్రీస్తు ప్రభు చూపించిన అడుగు జాడలు, యేసుక్రీస్తు ప్రభు బోధించిన లేఖన సత్యాలు అలాగే ఉన్నాయి బైబిల్లో, అలాగే ఉన్నాయి బైబిల్లో. ఈ లోకంలో తన ప్రాణం ద్వేషించుకున్నవాడు, అమ్మాయి మాట్లాడతాను, నువ్వు వెళ్ళబోయే పరలోకంలో నేను, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా ఆస్తులు అనుకునే ఒక్కరు కూడా పరలోకంలో ఉంటారు. ఏ స్వార్థపర్రాలు పరలోకంలో ఉండదు. ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, నాకు నా ప్రాణం కంటే దేవుడే ఎక్కువ, నాకు నా పిల్లల కంటే దేవుడే ఎక్కువ, నాకు నా భర్త కంటే దేవుడే ఎక్కువ, బ్రతికితే ఆయన కోసమే, చస్తే ఆయన కోసమే. రీసెంట్గా కొత్తగూడెలో ఒక గృహదర్శనానికి వెళ్తే ఒక తమ్ముడు నన్ను కౌంటర్ చేశాడు. ఏమంటాడంటే, అన్నా చెప్పు, ఈ భామ ప్రభు నమ్ముకుంది, ఆదివారం గుడికి వెళ్తుంది, ఎవరికి అన్యాయం చేయదు, పరలోకం వెళ్తుందో వెళ్తా చెప్పు అంటే ఏం చెప్పేది, ఏం చెప్పేది, ఏమీ చేయకుండా నమ్ముకొని బాప్తీసం తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేస్తే పరలోకం పోతారా, ఏది నీ ప్రేమ కార్యాలు. కనీసంలో కనీసం అంటాను, అమ్మ నువ్వేం చేయలేవు కదా, ఏమి చేయలేకపోతే ఒక పూట పస్తుండి ప్రార్థన అన్నది లోకం రక్షణ కోసం, నీ కుటుంబాల రక్షణ కోసం. ఏమి చేయలేవు కదా, అలాగైనా నీ కడుపు కాల్చుకో, ఒక పూట పస్తుండి ప్రార్థన చేయి. నేనంటాను ఇంకా ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారా, కూర్చోవే అంటే కూర్చోరు, ఎందుకు కూర్చుంటారు, ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు, చాలా సంతోషం. అదేదో దేవుడికి పనికొచ్చే పనులు చేయి, ఏమీ చేయకుండా, ఏమీ చేయకుండా, ఏ త్యాగాలు చేయకుండా, ఏమీ నష్టపోకుండా నిత్య జీవానికి వెళ్తామన్న బైబుల్ చెప్పట్లా. ఈ లోకంలో, ఈ లోకంలో నీకు ఇవ్వబడ్డ ఆపర్చునిటీ, నీకు ఇవ్వబడ్డ జీవితంలో తన ప్రాణమును పోగొట్టుకునేవాడు, ద్వేషించువాడు, నష్టపరుచుకునేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుంటాడు. గోధుమ గింజ చావకుండా ఒంటిగా ఉంటే అబ్బే కుదరదు, కుదరదు, కుదరదు. పౌలుకి అది అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితం అదే. పౌలుకి అది అర్థమైంది, బాగా అర్థమైంది పౌలుకి. రెండు మాటలు చూపించి ముగిస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఇలా అంటాడు ఆయన. 4వ వచనం, మీలో ప్రతి వాడు తన సొంత కార్యాలు మాత్రమే గాక ఇతరుల కార్యాలు కూడా చూడాలి. ఆ నేను అన్నది చావాలి. అమ్మా, నేను అన్న ఆ భావజాలంలో నుంచి సాతాను పుట్టుకొచ్చాడు. నేను దేవుణ్ణి అయిపోవాలి, నేను ఆరాధించబడాలి, నేను గొప్ప. అదే సాతాను, అదే సాతాను. నేను కాదు, క్రీస్తు, నాట్ ఐ బట్ క్రైస్ట్. అదే మారు మనసు పొందిన విశ్వాస జీవితం. ఆయన అంటాడు, నీ సొంత పనులు, నీ సొంత పనులు, నీ సొంత పనులు, బతికేదే నీ కోసం కాదు. కాదు, 2వ అధ్యాయం 4 వచ్చి, మీలో ప్రతి వాడు, ఒకరికి కొంతమంది కాదు, అందరికీ మాట, మీలో ప్రతి వాడు, మీలో ప్రతి వాడు తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యాలు కూడా చూడాలి. అది ఎట్లా కుదురుతుందండి అనుకో. ఎందుకంటే 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. నేనెందుకు పరలోకాన్ని వదిలి రావాలి, నేనెందుకు ఈ భూమి మీదకి రావాలి, నేనెందుకు ఈ పాప నేను మోసుకోవాలి, నాకేం కర్మ, అది కాదు కదా యేసుక్రీస్తు ప్రభు చూపించిన మాదిరి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు గాని మొత్తం జీరో చేసుకున్నాడు. మనిషిగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తుడిగా చేసుకున్నాడు, సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు, సిలువ మీద ప్రాణం పెట్టాడు. 5వ వచనం, అందుచేత పరలోకమందులో ఉన్నవారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామను ఉంగేటట్లుగా ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభును ప్రభువును ఒప్పుకునేటట్లుగా దేవుడు ఆయన ఇచ్చించాడు. గోధుమ గింజ భూమిలో పడి చస్తే విస్తారంగా ఫలిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చి లోకం కోసం ప్రాణం పెడితే ఆయనకి కిరీటం, మహిమా సింహాసనాన్ని అన్ని నామాల కంటే పైన ఆమె దేవుడిచ్చాడు. ఆ మార్గంలోనే ప్రయాణం చేయాలి, ఆ సిలువ మార్గంలోనే ప్రయాణం చేయాలి, ఆ త్యాగపూర్వకమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. కోల్పోవడానికి, నష్టపోవడానికి, పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడాలి తప్ప, పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడాలి తప్ప, నాకేం పని లేదు, నాకేం పని లేదు, నాకేం పని లేదు, నేను అమ్మాయిని, నేను ఇంట్లో కూర్చుంటాను, నేను గృహిణిని, నేను హౌస్ వైఫ్, నేనేం చేయగలను, కుదరదు. ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంది. నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను చాలా బిజీగా ఉంటున్నాను, ఉద్యోగస్తులకి రాయితీలు ఉన్నాయి, ఆడపిల్లలకి రాయితీలు ఉన్నాయి. అబ్బే, బైబిల్లో ఒక్క వాక్యం లేదు పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. అంతే, అంతే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు లైఫ్ స్టైల్, 3వ అధ్యాయంలో పౌలు లైఫ్ స్టైల్. పౌలు ఏమంటాడు 3వ అధ్యాయం 7, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని. లాభం వద్దు, అవన్నీ నష్టాలుగా మార్చేసుకుంటాను. నేను వద్దు, నేను కాదు, క్రీస్తు. ఏమిది? నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా, కొన్ని నష్టము కొన్ని లాభాలు కాదట, సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. మరి నీకేం లాభం? పదవి వచ్చిన ఏ విధము చేతనైనను మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానం కలగాలని చేస్తే విస్తారంగా ఫలిస్తాం. చిన్న జీవితం ప్రభు పాదాలు నిలబెడతాం, ఏ ఉన్నదో అది ప్రభు పాదాలు నిలబెడదాం. ప్రభు వాడుకో, నన్ను వాడుకో, నా తలాంతులు వాడుకో, నా సమయాన్ని వాడుకో, నా పిల్లల్ని వాడుకో, నా భర్తను వాడుకో, నా ఇంటిని పాదిని వాడుకో. వాడబడితే ధన్యులో, వాడబడకపోతే భ్రష్టులం అయిపోతాం. వాడుకో, చావకుండా ఉంటే ఒంటిగా ఉండిపోతాం. ఫలం ఉండదు, ఫలం ఉండదు. ఆ గాజు బాక్సులో ఉన్న ధాన్యాన్ని ఎట్లాగైతే ముక్కు పురుగు తినేసిందో అట్లాగే అట్లాగే ఎల్లకాలం ఉండం కదా, వెళ్ళాలి కదా, ప్రూవ్ చేసుకొని వెళ్ళాలి. ఆయన ఏం ఉద్దేశించాడో ఆ సత్క్రియలు చేసి వెళ్ళాలి, ఆ సత్క్రియలు చేసి వెళ్ళాలి. ఇశ్రాయేల సహవాసాలు కట్టి మధ్యాహ్నం ప్రార్థన చేసుకునే దేనికోసం అంటే ప్రభు నన్ను వాడుకో. ఏ ఏ జిల్లాల కొరకు, ఏ ఏ ప్రాంతాల కొరకు, ఏ ఏ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేస్తున్నావో అర్థం ఏంటంటే వాళ్ళని రక్షించు, నన్నన్నా వాడుకో, ఎవరినైనా వాడుకో, వాళ్ళని రక్షించు. ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో, నేను బలంగా నమ్మేది ప్రార్థన చేస్తున్న వాళ్ళందరినీ దేవుడు బలంగా వాడుకుంటాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం వాళ్ళ ద్వారానే తీసుకొస్తాడు. నువ్వు ప్రార్థన చేసో, నేనెందుకు ఇంకొకళ్ళకి ప్రతిఫలం ఇవ్వాలి? నీకే ఇస్తా, నిన్నే వాడుకుంటా, నిలబడు. ప్రార్థన చేయాలి, పని చేయాలి, ప్రార్థన చేయాలి, పని చేయాలి, ప్రార్థన చేయాలి, పని చేయాలి. ప్రాణం కూడా పెట్టాలి. ప్రాణం పెట్టాలన్న మాట దగ్గర పని చేద్దాం, ఆరోగ్యవంతుడిని అందులో పాడు చేసుకుందాం. ఇప్పుడేంటి, ఆ డబ్బు కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవట్లేదా? డబ్బు కోసం ప్రాణం పెడతలేదా? డబ్బు కోసం సమయాన్ని పెట్టడం లేదా? డబ్బు కోసం భార్య పిల్లలను వదిలేసి దూర ప్రాంతానికి వెళ్ళిపోవట్లేదా? డబ్బు కోసం రిస్క్ తీసుకోవట్లేదా? తీసుకుంటున్నాం. డబ్బు దేవుడి కోసం ఏమైనా చేస్తున్నాం. ఈ జానుడి పట్టును పోషించుకోవడానికి ఏం చేస్తున్నాం? ఏమైనా చేస్తున్నాం, ఏమైనా చేస్తున్నాం. ఆడపిల్లనండి హాస్టల్లో పెట్టి ఎట్లా చదివిస్తామండి అని చెప్పి ఒక్క తల్లన్న అంటదా? ఎలా బతుకుతుంది మరి? అవును, కడుపు దేవుడి కోసం ఏమైనా చేయాలి. యేసు దేవుడి కోసం ఏం చేయాల్సిన పని లేదు. ప్రభుని ప్రియులరా, ప్రభువు మెచ్చడు. గోధుమ గింజ చావకుంటే ఒంటరి గత్తె, చస్తే విస్తారమైన ఫలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రార్థించే తల్లులుగా ఉన్న మీ సహవాసాన్ని భారతదేశ రక్షణ కొరకు, ఆంధ్ర తెలంగాణ ఉద్యోగాల కొరకు, ఉద్యోగం కొరకు వాడుకుంటాడు. కండిషన్ ఏంటంటే ఏదో పై ప్రార్థన కాదు, పై భక్తి కాదు. ప్రభు కోసం ప్రాణం పెట్టాలన్నాడు, దాని కొరకు సిద్ధపాటుతో ప్రార్థన చేయాలి. వాడుకో ప్రభువా, నాదంతా నీది, నాదంటే ఏదీ లేదు అని గ్రహం గ్లాడీస్ ఎట్లాగైతే భర్తను పిల్లలను ప్రభు కోసం ఇచ్చిందో అట్లా ఉండవన్నీ ప్రభు కోసం ఇద్దాం, మనల్ని మనం కూడా అప్పగించుకుందాం. అది ధన్యత. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.